రాసిన పత్రిక మూడవ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలను చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచి తినే నేనును, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిననే ఆయనను నేను అనుకునటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమకల తండ్రి, సర్వాధికారి అయిన ప్రభు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో సజీవుల కులమము నుంచి అయా నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రార్థన సమయాన్ని బట్టి, ప్రాతకాలపు ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నెల్లూరు సహవాసాన్ని మీరు దినదినము బలపరుస్తూ ఉన్నారు. ఈ దిన ముందు సహవాసం ద్వారా ప్రభు ఈ ఆరాధన జరిగించడానికి మీరు ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న వారిని, పాల్గొన్న వారి అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహవాసాన్ని బలపరచండి. అలాగే ప్రభువా, మరి చదువుబడ్డ వాక్య భాగం నుంచి మీ తలంపులు మీ ఆత్మ ద్వారా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న నేను ఒట్టివాడినని నా నీ సహాయతను ఒప్పుకుంటూ ఉన్నాను. మీ ఆత్మ ద్వారా బలపరచండి, మా అందరితో మాట్లాడండి. అందరు హృదయాన్ని ఎరిగిన దేవుడు, మా అందరిని చూస్తూ ఉన్న దేవుడు ప్రభు, మాకు అవసరమైన మాటలు దయచేసి మీరే మహిమ పొందమని మీ దయగల హస్తాల కిందను ఉదయకాలపు ప్రియులందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం నుంచి పౌలు భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటల వెనుకల ముఖ్య ఉద్దేశం 15 వచనంలో ఇలా అన్నాడు, మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అన్నాడు. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత కోసం మాట్లాడుతూ, మనం ఎలాగైనా ప్రభులోకి రావచ్చు, అద్భుతాల ద్వారా, మేలు ద్వారా, స్వస్థతల ద్వారా, సువార్త ద్వారా ఎలాగైనా ప్రభు దగ్గర రావచ్చు. అయితే వచ్చిన తర్వాత మన గురి, గమ్యం, లక్ష్యం, పరుగు ఎలా ఉండాలంటే, దానికోసం 12 నుంచి 14 వచనాల్లో ఆయన 3 విషయాలు ప్రస్తావిస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఏమంటాడు, 1, వెనుకున్నవి మర్చాలి అంటాడు, వెనుకున్నవి విడిచి అన్నాడు. 2, ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి అంటాడు. అలాగే 3, ఇప్పుడు పరిగెత్తాలి అంటాడు. చూడండి 12వ వచనంలో ఇదివరకే నేను గెలిచి తిని అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని ఆయనను నేను అనుకునటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇప్పుడైతే నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు. తర్వాత 13లో, సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే వేగిరపడుచు. కాబట్టి వేటిని విడిచిపెట్టాలి, వేటి కొరకు వేగిరిపడాలి, ఎలా పరిగెత్తాలి, మూడు మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం మన ఆత్మీయ పరిపక్వతలోకి రావడానికి ఈ మూడు విషయాలను ధ్యానం చేయడం చాలా అవసరం. అందులో ఈ ఉదయకాల సమయం ఆత్మీయ పరిపూర్ణులు లేదా ఆ దేవునిలో ఎదిగిన వారు, దేవుణ్ణి ఎదగాలని ఆశపడుతున్నవారు వేటిని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాల్సిన విషయాలు ఏమిటి, వెనుకున్నవి మరిచి అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనం కొన్నిటిని విడిచిపెట్టకపోతే ఆత్మీయ జీవితంలో ఎదగలేం. కనుక ఒక మూడు విషయాలను విడిచిపెట్టాలని ఇదే ఫిలిప్పి పత్రిక నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఈ సత్యాన్ని, ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఫిలిప్పి పత్రిక మీదే ఆధారపడతాం. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఏ విషయాలు మనకు నేర్పించాలనుకుంటున్నాడు, మనం వేటిని తెలుసుకోవాలి అన్నది ఈ ఫిలిప్పి పత్రిక నుంచే ఈ మూడు విషయాలు చూడాలి. ఆ మూడు విషయాలను మూడు భాగాలుగా ధ్యానం చేయబోతున్నాం. అందులో మొదటి భాగాన్ని విడిచిపెట్టాల్సిన విషయాలు మనం ఈ ఫిలిప్పి పత్రిక నుంచే నేర్చుకోవాలి. నోట్స్ రాసుకుంటున్న వారు ఆ విడిచిపెట్టాల్సిన వాటిలో మొదటిగా స్వనీతి అని రాసుకుందాం. ఒకటి స్వనీతిని విడిచిపెట్టాలి అంటాడు. రెండు స్వార్థము అని రాసుకుందాం, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. మూడు ఐహిక విచారము విడిచిపెట్టాలి అంటాడు. ఈ మూడు మాటలు వెనుకున్నవి మరిచి విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి. వాటిని విడిచిపెట్టడం వాటితో పాటు ఇవి కావాలంటే కుదరదు. ఆత్మీయ జీవితంలో యూటర్న్ తీసుకోవడం తప్ప లెఫ్ట్ టర్న్ తీసుకోవడం, రైట్ టర్న్ తీసుకోవడం లేదు. ఆత్మీయ జీవితంలో నేను ఏవి మానుకోను, ఏవి విడిచిపెట్టను, అన్నీ అలాగే ఉంటే వాటితో పాటు నేను దేవుని దగ్గరికి వస్తాను, వాటిని కలిగి ఉండే బైబిల్ చదువుతాను, వాటిని కలిగి ఉండే దేవుని సేవలో పాల్గొంటానంటే అది అపరిశుద్ధమైన పాత్ర అన్నాడు, కడగబడని పాత్ర అన్నాడు. దేవునికి కడగబడిన పాత్రలు, దేవునికి సిద్ధపరచబడ్డ పాత్రలు, దేవునికి పగలగొట్టబడ్డ పాత్రలు, విరిగి నలిగిన హృదయాలు, నూతనంగా జన్మించినవాడు, క్రొత్తగా జన్మించినవాడు, నూతన స్వభావం, నవీన స్వభావం ధరించుకున్న వారే ఆయనకి కావాలని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి విడిచిపెట్టాలి అన్న వాటిలో మొదటిగా స్వార్థం విడిచిపెట్టాలి అని రాసుకుందాం, స్వనీతి విడిచిపెట్టాలని రాసుకుందాం. స్వనీతి అంటే ఎలా ఉంటుందో ఆయనే మాట్లాడుతున్నాడు. ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయము 4 వచనం నుంచి 9 వచనాల్లో స్వనీతి కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు చదువుకోవాలి. 4:4-9 కావలియునంటే నేను శరీరమును ఆస్పాదం చేసుకుని వచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పాదం చేసుకొని దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రుడినై ధర్మశాస్త్ర విషయము పరిషుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడినై ఉంటుని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసములనైన నీతిని అనగా విశ్వాసును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు ఆగపడి నిమిత్తము. 10-11 వచనాల్లో చివరు కూడా ఆయన ఇలా అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. అంటూ ఇదివరకే నేను గెలిచాను అనుకోను, వెనుకొన్నవు మరుస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. కనుక వేటిని విడిచిపెట్టాలి అన్నప్పుడు స్వనీతిని విడిచిపెట్టాలి అని రాసుకున్నాం కదా, వాటిని విడిచిపెట్టకుండా ఆత్మీయంగా ఎదగటం సాధ్యం కాదు. పౌలైతే పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు, నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు, సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు, ఏవేవి లాభకరమైనవో వాటిని విడిచిపెట్టేశాను అంటున్నాడు. ఎందుకే ఏం విడిచిపెట్టాడు? నాకు తాగుడు అలవాటు ఉంది, విడిచిపెట్టాను. నాకు తిరుగుడు అలవాటు ఉంది, విడిచిపెట్టాను. నాకు డబ్బు వ్యామోహం ఉంది, విడిచిపెట్టాను. వాటి కోసం మాట్లాడకుండా వాటిని మనం పాపంగా ఎంచుతాం. అవి పాపాలు, వాటిని విడిచిపెట్టాలని చెప్పిన విడిచిపెట్టాలన్న కనీసపు అవగాహన, కనీసపు అవగాహన మనకుంది. అయితే పౌలు మాట్లాడుతున్న విడిచిపెట్టాల్సిన పాప విడిచిపెట్టవలసినవి పాపాలుగా కనిపించవు. అవి క్వాలిఫికేషన్లా కనబడతాయి, అవి డిగ్రీల్లా కనబడతాయి, అవి ఆధిక్యతల్లా కనబడతాయి, అవి లాభకరమైనవి కనబడతాయి. అందుకే మనం పాపాన్ని విడిచిపెట్టాలి అని కాకుండా నీతిని విడిచిపెట్టాలని రాసుకుంటున్నాం. ఏ నీతి? నీ నీతి, సొంత నీతి, సొంత డబ్బా, సొంత నీతి, స్వనీతిని విడిచిపెట్టాలి. అందుకే ఆయన విడిచిపెడుతున్నవి ఏమిటట చూడండి, ఆయన ఏమంటున్నాడు 4వ వచనంలో, శరీరమును ఆస్పాదం చేసుకోవటం. నేను ఫలానా, నా అడ్రస్ ఇది, నా క్వాలిఫికేషన్ ఇది, నా స్టేటస్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, సహజంగా వాటిని మనం క్యారీ చేస్తూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో. అందుకే ఒక మంచి మాట ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాయన వెంకటరామరెడ్డి గారు, ప్రభుదాస్ రెడ్డి గారు, ఆయన ఆ రెడ్డి ఎప్పుడు చచ్చిపోయాడు, రెడ్డి చచ్చిపోయాడు. ఇప్పుడు ఉన్నవాడు కేవలం దాసుడే, ప్రభుదాసుడు అంటాడు. ఎంత మంచి మాట. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా రెడ్డిస్తో పెళ్లి చేయడము ఓకే అని ఇష్టపడలా, మా కులం వలె కావాలి, మా కులం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోలేదు. విశ్వాసులకి, వారు ఈవెన్ ఎస్సీలైనా సరే వారు విశ్వాసులు అంతే. క్రీస్తులో కులాలు లేవు, క్రీస్తులో అంతస్తులు లేవు, క్రీస్తులో హోదాలు లేవు అని 6 పిల్లలకి అలాగే వివాహాలు చేశాడు పౌలు. ఆ వాటి కోసం మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, శరీరమును ఆస్వాదం చేసుకోవటం. చాలాసార్లు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఆ ఐడెంటిటీని కోల్పోవడానికి మనం ఇష్టపడం. ఆ ఐడెంటిటీని, నేను ఫలానా అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. 5వ వచనంలో ఆయన ఇంకా అంటాడు, 8వ దినమందు సున్నతి పొంది తిని, నా క్వాలిఫికేషన్లో ఒకటి, నేను సున్నతి పొందిన ఇస్రాయేలీని. అది అందరికీ ఉన్న భాగ్యం కాదు, అది కొందరికే వచ్చింది, అందులో నేనున్నాను అన్నాడు. తర్వాత, ఇస్రాయేలు వంశపు వాడిని, నా వంశం ఇస్రాయేలు వంశం, బెన్యామీను గోత్రం, నా గోత్రం ఇది బెన్యామీను గోత్రం, హెబ్రియుల సంతానం, మేము హెబ్రియులం, నేను ధర్మశాస్త్ర విషయంలో పరిశీయుడిని, నేను ఒక పారిసీని, ఇవన్నీ మాట్లాడుతూ ఆ సున్నతి పొందాను, నా వంశం, నా గోత్రం, నేను ఫలానా సంతతి, నా పొజిషన్ పరిశీయుడిని, ఇవన్నీ మాట్లాడుతూ వాటిని అంటాడు, ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని నష్టముగా, పెంటగా, సమస్తమును నష్టముగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతున్నాను అన్నాడు. పరిశయ్యుడు అంటే మరి దేవుని సేవ చేసేవాడు. పరిశయ్యుడు అంటే దేవుని సేవ చేసేవాడు. తప్పే ఉంది, ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడు, ఆ ముందు పరిశయ్యుడుగా దేవుని మందిర పరిచర్యలో ఉన్నాడు, దాన్ని ఇక్కడ వాడొచ్చు కదా, దాన్నే కంటిన్యూ చేయొచ్చు కదా. పరిచయుడుగా ఉంటూ క్రైస్తవుడుగా ఆ మారలేడా? పరిచయుడు అన్న ఆ హోదాని, ఆ ఆధిక్యతను, ఆ ఘనతను ఎందుకు పక్కన పెట్టేయాలి? ఎందుకు పక్కన విడిచిపెట్టాలంటే, ఆ పరిచయుడు అన్నమాట బాగానే ఉంది కానీ ఆ పరిచయుడికి ఉన్న జబ్బుల కోసం బైబిల్లో రాయబడ్డాయి. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో ఒక పరిచయుడు కనబడతాడు. 9 నుంచి 14 వచనాల్లో ఎవరి పరిచయుడు? సుంకర్ను చూసి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఈ సుంకర్ లాంటి వాడిని కాను. ఏమంటాడు 11, పరిచయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను, నా సంపాదనలో 10వ భాగం చెల్లిస్తాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. స్వనీతిపరుడు, నేను గొప్ప వేషధారి, పక్కోండు పట్టుకొని ఈ సుంకరి, ఈ చోరులు, ఈ జీవితాలు నా జీవితం కాదు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్లో అన్ని లెటర్లు ఉంగు ఉంటాయట, A to Z, ప్రతి దానికి ప్రతీది ఉంగు ఉంటుంది. ఒంపు లేకుండా నిటారుగా నిలబడిన లెటర్ ఏదన్నా ఉందంటే ఐ, నేను. ఎప్పుడైతే నేను అన్న ఆ భావం, అహంభావం, నేను అన్న ఫీలింగ్, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అన్న ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఏమయ్యాడు పరిచయుడు? ఆ సుంకరైతే కనులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని అని సాగిలపడ్డాడు. పరిచయుడు మాత్రం ఎంత నిటారుగా నిలబడ్డాడో, 10వ భాగం ఇచ్చేస్తున్నానుగా, ఉపవాసం చేస్తున్నానుగా, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను అని తన సొంత డబ్బా క్రైస్తవ్యంలో ఈ జబ్బు పోలా. ప్రాముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో మనకంటూ ఒక ప్రోటోకాల్ ఏడిచిందిగా, మనకంటూ ఒక హైరార్కీ ఏడ్చింది కాబట్టి ఆ ర్యాంకును బట్టి మనం తప్పకుండా గౌరవిస్తాం. ఎక్కడ? లోకంలో. సంఘంలోకి, సహవాసంలోకి వచ్చిన తర్వాత అదే నువ్వు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు పొందుకునేది మాత్రం నష్టం పొందుకుంటావు, ఏ లాభం పొందుకోలేవు. సార్ అని నేను పిలిచామంటే నువ్వేదో సార్ అన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. నన్ను సార్ సిఏ మహేష్ గారు అనగానే ఏ ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి నేను గెజిటెడ్ ఆఫీసర్ అన్నానికి లేదు. అలా అంటే లోకంలో చెల్లుబాటు అవుతుందేమో కానీ సంఘంలో యు విల్ లూజ్. నువ్వు దేవుణ్ణి కోల్పోతావు, నీ ఫలాన్ని కోల్పోతావు, నీతిమంతుడిగా తీర్చబడు. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, నేను ఉపవాసం చేస్తున్నాను, నేను దశమ భాగం ఇచ్చేస్తున్నాను, నేను నాలో ఏ పాపం లేదు, నేను ఈ హోదాలో ఉన్నాను, ఇవన్నీ మడతపెట్టి జేబులో పెట్టుకో అంటున్నాడు ఆయన. అవన్నీ మడతపెట్టి జేబులో పెట్టుకో, నీ హోదాలు, నీ ర్యాంకులు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకో, నేనే పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నాను అంటాడు పౌలు. నేను సున్నతి పొందాను పక్కన పెట్టేశా, నేను ఇస్రాయేల్ వంశవాడిని పక్కన పెట్టేశా, నేను హెబ్రూయుడిని పక్కన పెట్టేశా, ఇక ఏమీ లేవు, అన్ని విడిచిపెట్టాను, జస్ట్ ఐఎమ్ నథింగ్, ఏమి లేని ఒట్టి పాత్రను, ఏ అర్హత లేని ఒట్టి పాత్రను, ఏ మంచి లేని వాడిని నేను అన్నది పౌలు లేదు. పరిచయుడు అన్నది ఆ దేవుడు పాత నిబంధనలు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత అయితే అది వారిని స్వనీతి పరులుగా మార్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి లూకా సువార్త 7వ అధ్యాయము 39 నుంచి 48 వరకు మరొక వాక్య భాగం రాయబడింది. 39 నుంచి 48 వరకు మరొక వాక్య భాగం రాయబడింది. ప్రభు ఆ పరిచయలో ఒకడు భోజనానికి రమ్మంటే ఆ పరిచయుడి ఇంటికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మరైన స్త్రీ వచ్చి ఆయనకి అత్తరుబొట్టు తీసుకొచ్చి ఆయన పాదాలను కన్నీటితో కడుగుతూ వాటిని తన కురులతో తుడుస్తూ అత్తరి ఆ పాదాలకి పోస్తుంది. అప్పుడు పరిచయుడు ఏమంటున్నాడు 39, ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో, ఎటువంటిదో ఎరుగుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. ఎవరు కనబడుతున్నారు? ఆ స్త్రీ కనబడుతుంది, ఆమె మచ్చలు కనబడుతున్నాయి, ఆమె లోపాలు కనబడుతున్నాయి. అంతే, మన లోపాలు మనకెందుకు కనబడతాయి? అందరూ చెడ్డోలు, మనం మాత్రం నీతిమంతులం. స్వనీతి వాక్యమేమో, నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి నా మహిమను పొందలేకన్నా ఉండిపోయారని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. మనకేమో మన లోపాలు, మన తప్పిదాలు, మన అనర్హత కనబడదు, కానీ ఇతరులే కనబడతారు. అక్కడేమో లోకా 18లోనేమో సుంకర్ని చూపించి, వేలెత్తి చూపించి, ఈ సుంకర్లా నేను లేను అంటాడు పరిచయుడు. ఇక్కడేమో 7వ అధ్యాయంలో ఈ పాపాత్మురాలు, ఇది పాపాత్మురాలు, ఇది ఎవతయో అని మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? ఆ కిందకు వస్తే ప్రభు మాట్లాడుతున్నమాట. 44, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన వెంట్రుకలతో, తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఆమె విస్తారంగా ప్రేమించాను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరు ఆత్మీయంగా ఎదుగుతారు? ఎవరు ఆత్మీయంగా ఎదుగుతారు? ఎవరు దేవుని కృపను పొందుకుంటారు? ఎవరు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారంటే, ఇగో అక్కడ ఆ పాపాత్మురాలు, నేను పాపాత్మురాల్ని, తన పాపాన్ని ఎరిగి ప్రభు పాదాల మీద పడిపోయి తన కురులతో ప్రభు పాదాలని కన్నీళ్లతో కడిగి కురులతో తుడుస్తున్న స్త్రీ. పరిశుడు కనీసం ప్రభువుకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, దగ్గర రాలేదు. అంతే, ఆత్మలో విరిగి నలిగిన స్థితిలోకి ఎప్పుడు వస్తామో అప్పుడు తప్ప ప్రభువుని సేవించటం, అప్పుడు తప్ప ప్రభువుని ఆరాధించటం, అప్పుడు తప్ప ప్రభువుని జ్ఞానపరచడం ఎలాగో నీకు తెలియదు, ఎలాగో నీకు తెలియదు. కాబట్టి నేను పరిచయుడును అన్నదాన్ని ఎందుకు విడిచిపెట్టాడు పౌలు భక్తుడు? అందులో కూడా గర్వం, అహం, స్వనీతి. కాబట్టి ఆయనకున్నవన్నీ ఆయన విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన ఇంకా మాట్లాడుతున్న మాటలో ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడును అన్నాడు. 3:6, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడును, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడును అన్నాడు. అనింద్యుడును అంటున్నాడు. అలాగే ఆ గమలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను అంటాడు తిమోతి పత్రికలో. గమలియేలు లాంటి పండితుడి దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టిన వాడిని అంటాడు. నేను పండితుడిని అన్నదాన్ని కూడా పక్కన పెట్టేశాడా? అవును, పక్కన పెట్టేశాడు. నేను మంచివాడిని అన్నదాన్ని పక్కన పెట్టేశాడా? అవును, పక్కన పెట్టేశాడు. మన మంచి, మన నీతి, అది ఆయనకి మురుకు గుడ్డల్లా ఉన్నాయంటాడు యెషయా గ్రంథం 64:6. ఆసక్తి విషయం కూడా పక్కన పెట్టేశాడు అంటే పక్కన పెట్టేశాడు. నా ఆసక్తి, నా సొంత ప్రయత్నాలు. చాలాసార్లు మనం అంటాం, నేను ఎంత కష్టపడిపోయానో ఎవరి కోసం? దేవుని కోసం. అవునా, చాలా కష్టపడిపోయావా? చాలా కష్టపడిపోయాను, చాలా ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నానని మనం మాట్లాడతాం. రోమపత్రిక పదో అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని మనం చదవాలి. 2, 3 మనం చదవాలి. వారి దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలా అనగా వారి దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి అల్లోబడలేదు. స్వనీతి ఆసక్తిని, అందుకే నేను చేశాను, నేను కట్టాను, నేను ప్రయాసపడ్డాను, నేను ఇచ్చాను అన్నమాట, నేను అన్నమాట ఎప్పుడైతే వచ్చిందో అది స్వనీతి తప్ప దేవుని నీతి కాదు, దేవుని నీతి కాదు. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకోవాలి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదివితే అక్కడ ఆయన మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, యెహోవా ఇలాగూ సెలవుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. నీకు ఏది కలిగి ఉన్నా, లోకంలో ఏది గొప్పగా ఎంచబడ్డా అవేవి నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరం కావు, అవి ఆటంకాలే. ఆటంకాలు, నువ్వు పిలువబడ్డప్పుడు జ్ఞానివి కావచ్చు, నువ్వు బలవంతుడు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఆ స్థితిని తీసుకొచ్చి నువ్వు సంఘంలో, నువ్వు సహవాసంలో దాన్ని క్యారీ చేద్దామని ప్రయత్నం చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. వెనుకున్నవి మర్చి నీకున్నవన్నీ విడిచిపెట్టి నువ్వు రావాలి. 24, అతిశయించాల్సి వస్తే దేన్ని బట్టి అతిశయింపవనగా భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశుద్ధునిగా తెలుసుకుంటు బట్టి అతిశయింపవనను అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నన్ను బట్టి ఆనందించాలి, నిన్ను బట్టి కానీ, నీకు కలిగిన వాటిని బట్టి కానీ, వాటిని తీసుకొచ్చి అయి అంటే కుదరదు ఇక్కడ, నేను గొప్ప అంటే కుదరదు ఇక్కడ, ప్రభువుని ఎరిగి ఆయన్ని పొందుకోవడాన్ని బట్టి తప్ప నీకు నువ్వు పొందుకున్న వీటిని బట్టి కూడా అతిశయించువాడుగా సంతోషించువాడుగా వాటిని బట్టి నువ్వు ఉంటే అది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదం కాదు, ప్రభు దాన్ని మెచ్చడు అని మాట్లాడుతున్నాడు. స్థానం, నేను హెబ్రియుడిని, నేను ఇస్రాయేలీయుడిని, నీ ఊరు, నీ ప్రాంతం అవి కూడా ఎంతమాత్రం కూడా దేవుడు మెచ్చేవి కావు. ఆయన గర్విష్ఠులను అణిచే దేవుడుగా, ఆయన గర్వముగా ప్రవర్తించు వారిని అణిచే దేవుడుగా, ఆయన దృష్టికి గర్వం అసహ్యంగా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరము ఎవరమాట, మనం ఏ స్థితిలో నుంచి వచ్చామట, ఎక్కడి నుంచి వచ్చామట, ఒక మాట మనం చదువుకుని ముందుకు కొనసాగదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 ఇలా అంటున్నాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని, నీకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు ఎంచుకోలేదు, నీకున్న ఘనతను బట్టి దేవుడు నిన్ను పిలవల, నీకున్న వంశాన్ని బట్టి దేవుడు నిన్ను పిలవల, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నిన్ను పిలిచాడు. నువ్వు వాటిని ఆధారం చేసుకుంటే, శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు అంటున్నాడు. 27, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండాట్లు జ్ఞానుని సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడ్డవారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఏముంది నీ దగ్గర డిగ్రీ, ఏముంది నీ దగ్గర క్వాలిఫికేషన్ అంటే చెప్పుకుంటే సిగ్గు చేయటం. అలాంటి జీవితాలు ఆత్మీయంగా భౌతికంగా కూడా అలాంటి నిన్ను తీసుకొచ్చి ఈరోజు నేను నిలబెట్టిన తర్వాత ఆయన బట్టి గుర్తింపు, ఆయన బట్టి హోదా, ఆయన బట్టి ఘనత, ఆయన బట్టి మహిమ. మనం ఆ గతాన్ని మర్చిపోయి నేను సంథింగ్ స్పెషల్ అని చెప్పి, నేను ప్రత్యేకమైన వాడిని, నా అర్హతలు ఇవి, నా యోగ్యతలు ఇవి అని మాట్లాడితే నువ్వు ఆత్మీయంగా ఎప్పటికీ ఎదగలేవు. నేను కేవలం మట్టి పాత్రను, వట్టి పాత్రను, అపాత్రని, నీచుని, తృణీకరింపబడ్డ వారిని, వెర్రివాడిని, బలహీనుని అన్నది ఎప్పుడు నీ హృదయంలో బలంగా ముద్ర వేసుకోవాలి. అందుకే ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను, సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. నాకున్న ఆస్తి, నాకున్న ఆధిక్యత, నాకున్న లాభం అంటే ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే నా ఆస్తి, ఆయనే నా అర్హత. నేను అన్నది ఎప్పుడైతే మనలో విడిచిపెట్టమో, దేవుడు మనల్ని అంగీకరించలేనంత స్థితిలోకి ఆ పరిశుభ్ర నీతిగా మన మన స్థితి మారిపోతుందని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ఒకటే, ఆత్మీయ జీవితాన్ని వెదగాలంటే విడిచిపెట్టాల్సింది మొదటి మాట స్వనీతిని విడిచిపెట్టాలి, రెండవ మాట స్వార్థమును విడిచిపెట్టాలి. స్వనీతి దేవునికి నీకు మధ్య రిలేషన్, అది ఆయన నీతి మీద ఆధారపడకుండా నీ నీతి మీద ఆధారపడితే, ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని వట్టి పాత్ర మట్టి పాత్ర నాకు ఈ అర్హతనిచ్చాడు అని చెప్పి ఎల్లప్పుడు దీన మనస్తోనూ లేకపోతే ఆ దేవుడిని అంగీకరించలేడు. రెండు, స్వార్థం నీకు నీ సహోదరుకు మధ్య ఉండవలసిన యాటిట్యూడ్ రిలేషన్. నీకు నీ సహోదరు, నువ్వు సంఘంలో, నువ్వు లోకంలో ఇతరుల పట్ల నువ్వు ఎలా ఉండాలి, ఆ విషయం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి మూల వాక్య భాగంలో ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు చదవాలి. కాబట్టి క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసుకులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి, ఒక్క దాని ఎందే మనసు నుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనేనను, హృదాతిశయం చేతనేనను ఏమి చేయక వినయమైన మనసు గలవారే, ఒకనొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు. ఇక్కడ మనం రక్షించబడ్డ తర్వాత, మనం దేవుణ్ణి సమాజంలో చేర్చబడ్డ తర్వాత నీ ప్రయారిటీస్లో ఎలాగైతే నువ్వు ఉండకూడదు, అలా ఉంటే అది గర్వం, దేవుడు మెచ్చడు అని మనం మాట్లాడుకున్నామో, దేవుడి దగ్గర మనం సాగిలు పడతాం, దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటాం, విడిచిపెడతాం, దేవుడి దగ్గర అదేవా నేను నథింగ్ అన్న యాటిట్యూడ్లోకి రావటం కొంత సాధ్యమే. అయితే ఇతరుల దగ్గర, సంఘంలో, సహవాసంలో నేను నథింగ్ అన్న ఆ మెట్లోకి రావడం ఎంత కష్టమో, దానికి మరలా అహంభావమే అడ్డు, స్వార్థమే అడ్డు. అయితే ఎలా ఉండాలంటున్నాడు ఆయన, ఏక మనసు కావాలి మీకు. ఇతరులతో మనసు కలపగలమా, నిన్న ఒక డ్యూటీలోనే మాట్లాడుతూ ఒక ఆయన అంటున్నాడు, ఇప్పటికీ ఒక కులికి రాదండి సమస్య అన్నాడు. ఎందుకు, ఎందుకంటే అక్కడ బాడీ మెంబర్స్ 16 మంది ఉన్నారు. 16 మంది 16 రకాలుగా ఆలోచిస్తే పర్ల, ఒక్కొక్కడు 16 రకాలుగా ఆలోచి, 16 మంది 16 రకాలుగా, ఒక్కొక్కడు 16 రకాలు అయితే ఎప్పుడు సాల్వ్ అవుతుంది? అవదు. లోకంలో సాధ్యం కాదు, కానీ సంఘంలో ఏక మనసు, అందరితో మనసు కలిపే స్థితిలోకి రావాలి, అందరితో ఏకీభవించే స్థితిలోకి రావాలి. అన్నిటికీ అడ్డు చెప్పటం, అన్నిటికీ పొలలు పెట్టడం, అన్నిటికీ నెగిటివ్ ఆలోచించటం, అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇదిగో నీలో ఆ స్వార్థం, నేను అన్న భావం ఇంకా చావకపోతే, నేను అన్న మాటే గెలవాలి, నా పెత్తనం గెలవాలి, నేను చెప్పినట్టుగా జరగాలి, అందరు చెప్పినట్టుగా నేను చెప్తే నాకు గుర్తింపే ఉంటుంది, నేను స్పెషల్గా చెప్పాలి, నేను చెప్పేది వెరైటీగా ఉండాలి, అందరికన్నా నా మాటే పైకి రావాలి, నా మాటే గెలవాలి, నెగ్గాలి. స్వార్థపరుడివి, దేవుడు నిన్ను అంగీకరించలేడు. లోకంలో నీ మాట గెలిస్తే గెలవచ్చుగాక, లోకంలో నువ్వు గొప్ప అయితే కావచ్చు గాక, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో ఎబ్రోను సహవాసంలో దాన్ని అలవాటు చేశారు. నువ్వు నీ ర్యాంకులు ఏమున్నా సరే ఆ కుర్చీలు కూడా వేరు, నేల మీద కూర్చోడమే, కింద కూర్చోడమే, ఎవరు గొప్ప? అందరితో నువ్వు సమానం, అందరితో నువ్వు తినాలి, అందరితో నువ్వు కలిసిపోవాలి. అది వాక్యం మాదిరి. ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం. అలాంటి మనసు నీకుందా? అలా నువ్వు కలిసిపోగలవా? అలాంటి ప్రేమ నీకుందా అని అడుగుతున్నాడు. అడుగుతూ మూడవచనంలో, కక్షచేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమి చేయొద్దు, ఏమి చేయొద్దు. మాట ఒకటి, మనసు ఒకటి కాదు. మనసులో ఒకటి పెట్టుకొని మాటలకు మరొక మాట మాట్లాడడం కాదు. మీరే చెయ్యండి అన్నా, మీరే చెయ్యండి అన్నలో చాలా అర్థం ఉంది. నిజంగా మనసుతో మాట్లాడుతున్నావా? మనసుతో మాట్లాడుతున్నా? లేదు లేదు, నన్ను పిలవలేదు, నాకు గుర్తింపు ఇవ్వలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు, నాకంటే పక్క వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు, నాకంటే వాళ్ళకి ఎక్కువ చప్పట్లు కొడుతున్నారు. స్వార్థం, స్వార్థం. నాలుగో వచనంలో ఇలా అన్నాడు. మూడో వచనం రెండో భాగం, ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి. నేను గొప్ప అనకూడదు, నేను గొప్ప అనకూడదు. నీ సహోదరుని నేను గొప్ప చేయాలి. ఒకరిని మరొకడు నన్ను నేను కాదు, నేను నా సహోదరుని గొప్ప చేయాలి. నా సహోదరుడు నన్ను గొప్ప చేస్తే చేస్తా, లేకపోతే నా యాటిట్యూడ్ మాత్రం నేను గొప్ప చేయడమే. వాడికి ఏం తెలియదు, దానికి ఏం తెలియదు, అంతా నాకే తెలుసు. అది ఒట్టి వేస్ట్, నేను బెస్ట్. అవి లోకంలో మాటలు, అవి సంఘంలో కుదరు. ఆ యాటిట్యూడ్ విడిచిపెట్టి నువ్వు రాకపోతే ఆత్మీయ పరిపక్వతలోకి ఎప్పటికీ నువ్వు రాలేవు అంటున్నాడు ఆయన. నాలుగో వచనంలో మరొక మాట, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. నీ సొంత పన్ను దగ్గరకు వచ్చేసరికి పరిగెడతావు. సహవాసంలో ఎవరికైనా కష్టం వస్తే ఆ పరిగెట్టే మనసు నీకుందా? ఎవరు సహవాసంలో వారి సంతోషంలో పాలు పంపులు పొందటం, వారి దుఃఖంలో పాలు పొందులు పొందటం, వారి అవసరతలో పాలు పంపులు పొందటం. అందుకే ఆ వివాహ వ్యవస్థలో ఒక మాట ఎలా అనిపిస్తుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును అన్నాడు కదా. తల్లిదండ్రులతో బ్లడ్ రిలేషన్, భార్య ఎవరో పరాయి అమ్మాయి, ఆ అమ్మాయితో నువ్వెందుకు మనసు హత్తుకోవాలి, ఆమెకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, బ్లడ్ రిలేషన్ ఎందుకు విడిచిపెట్టాలంటే అసలుకి ఆత్మీయ జీవితంలో ఆయన అన్ని విషయాలు అలాగే మాట్లాడతాడు. నువ్వు దేన్నైతే నాకు సో దానేమంటారు నాకు మరీ ఎక్కువైందని అనుకుంటున్నావో ఆ బ్లడ్ రిలేషన్ విడిచిపెట్టు అన్నాడు. ఎవరో అమ్మాయిని తీసుకున్నావు, వచ్చుకున్నావు, అమ్మాయిని దగ్గరకు వచ్చింది, తన్నే నువ్వు హత్తుకోవాలి, తన్నే నువ్వు ప్రేమించాలి అన్నాడు. అసలు పుట్టుక దగ్గర ఎవరు నీతో ఉన్నారు? ఒంటరి. మరణం దగ్గర ఎవరు నీతో ఉంటారు? నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి. ఆయన వాక్యంలో అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. నువ్వు దేవుని స్వరూపంలో చేయబడ్డావు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని స్వరూపమే. నువ్వు దేవుని మనసు కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. లోకస్తులకైతే మా వంశాన్ని బట్టి మేము, మా ఊరిని బట్టి మేము, మాది ఒక ఊరే, మాది ఒక వంశమే, మాది ఒక కులమే, మేమంతా ఒక తండ్రి పిల్లలమే, మేమంతా అక్క చెల్లెలు అని చెప్పి బ్లడ్ రిలేషన్కి విలువ ఇస్తారో, బైబిల్లో దానికి ఆయన విలువ ఇవ్వాల. పొరుగువాడితో నాకేం పని అన్నట్టుగా నువ్వు ఉంటానో, పొరుగువాడిని నిన్ను వల్లే నువ్వు ప్రేమించాలి అన్నాడు. అది సంఘంలో నువ్వు చూపించలేకపోతున్నావంటే నువ్వు పరలోకానికి అర్హుడు కావు. పరలోకంలో ఒకే కుటుంబంలో ఉన్నవారిని తీసుకోడు, ఒకే వంశంలో ఉన్నవారిని తీసుకోడు, ఒకే ప్రాంతం వారిని తీసుకోడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు మనసు కలిగిన వారుగా ఉంటారో అలాంటి వారిని తీసుకుంటాడు ఆయన. ఆయన మనసులోకి మనం రావాలి అంటే ఇదిగో లోకంలో ఉన్న ఈ స్వార్థాన్ని విడిచిపెట్టాలి.
మనం ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావంలో ఉన్నామా, మన కక్ష చేత ఏమైనా ఉన్నామా, మనం మనం పరీక్ష చేసుకోవాలి. మనం మనల్ని గొప్ప చేసుకునేవారుగా ఉన్నామా, లేక మన సహోదరుని గొప్ప చేసేవారుగా, ఒకరిని కంటే ఒకడు ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవాలి, ఇతరుని నాకంటే గొప్ప అని ఎంచుకునే మాట, ఆ పై పై మాట కాదు, నిజంగా యాటిట్యూడ్ ఉందా? నాలుగో వచనంలో సొంత కార్యాలు కాదు ఇతరుల కార్యాలు, సొంత కార్యాలు కాదు ఇతరుల కార్యాలు అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దయచేసి దయచేసి ఈ మాటల వెలుగులో మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకోవటం ఎంతైనా మంచిది. యాకోబు పత్రిక మూడవ అధ్యాయము 16వ వచనంలో ఇలా అన్నాడు. 16వ వచనం ఎలయనగా మత్సరం, వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉండును అన్నాడు. మత్సరం, వివాదం, ఏక మనసు కాదు గొడవలే, ఏక మనసు కాదు గొడవలే. ఈ తెలంగాణ వాళ్ళు మాది ఉమ్మడి జిల్లాలు అంటున్నారు, అది అసలుకే ఎంత కష్టమైన మాట. మాది ఉమ్మడి కమ్ము, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఉమ్మడి, అది బైబిల్లో ఉన్న ఆ చక్కటి మాదిరి. ఆ ఉమ్మడిలోకి వచ్చిన తర్వాత మా జిల్లా మాకి పట్ల మేం గొప్ప, శరీర సంబంధులు, లోక సంబంధులు, మా ఇల్లు, మా ఇంటి పేరు. మత్సరం, వివాదం ఎక్కడుంటుందో అల్లరి, ప్రతి నీచ కార్యం, అది దెయ్యముల జ్ఞానము అన్నాడు ఆయన. రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూడాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలమును వచ్చిన తెలుసుకొనము, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, తమ్మును తాము ప్రేమించుకుంటారు అంతే, ఇతరుని కాదు. మనుషులు స్వార్థ ప్రియులు అంటున్నాడు. స్వార్థ ప్రియులు, ఫస్ట్ ఐ, నేనే, నా సహోదరుడు సహవాసం, ఇతరులు వాళ్ళే ముందుండాలి అన్న మనసు కాదట, నేనే. స్వార్థ ప్రియులు ఎలా ఉండాలంటున్నాడు మనల్ని, ఎలా ఉండాలట? పిలుపులకు రాసిన పత్రికలో కొన్ని మాదిరికరమైన మాటలు, ఆదర్శవంతమైన మాటలు రాయబడ్డాయి. ఎలా ఉండాలి సహవాసంలో, నువ్వు ఎలా ఉన్నావు పరీక్ష చేసుకో అంటున్నాడు. పిలుపు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదివితే, ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుడని యువదియను శుంఠికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి అంటున్నాడు. ఎలా ఉండాలట? సహకారిగా ఉండాలి. ఏక మనసుతో సహకారులుగా ఉన్నారట, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. సహవాసంలో నువ్వు సపోర్ట్ చేసేవాడిగా, సహకారిగా ఉన్నావా, లేకపోతే నువ్వే ఆ వేరుపడిపోయేవాడుగా, సమస్య సృష్టించేవాడిగా ఉన్నావా అని మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాట, 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగనట్లు సనుగులు, సంశయములు మాని సమస్త కార్యాలను చేయుడి. లోకం అయితే మూర్ఖమైన వక్రజనం, అక్కడ మీరెలా ఉండాలి? నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా, దేవుని కుమారులుగా ఉండాలి. ఉన్నావు అంటే ఎలా ఉండాలట? సనుగులు, సంశయాలు ఉండకూడదు. అక్కడ సనుక్కోడు, సంశయాలు అక్కడ ఉన్నాయంటే నువ్వు ఆత్మీయ పరిపక్వతలోకి లేవు. కాబట్టి పిల్లరా, మనం సహకారులుగా ఉండాలి. అంతే తప్ప మనం సమస్యలు సృష్టించే వారిగా ఉండకూడదు. అలా ఉన్నాము అంటే మన శరీర సంబంధమే మన శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటున్నాం, మనలో స్వార్థం ఏర్పడి చేస్తుందని మనల్ని మనము పరీక్ష చేసుకోవటం ఎంతైనా మంచిది. ఫిలిప్పి పత్రిక 12:17-17 మరొక మాట మాట్లాడతాడు. మొదటి పత్రిక 12:17 సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినను మీరు తెలుసుకొని గోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమయ్యను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకమున మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారే నిబ్రముగా దేవుని వాక్యను బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునేరి. 15:17 చూడండి ఏమంటున్నాడు. కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు అన్నాడు. 18:18 ఆయనను మిషచేతనే గాని సత్యము చేతనే గాని అన్నాడు. కొందరు మిషచేత, కొందరు కక్షచేత, కొందరు కక్షచేత, కొందరు కలహ బుద్ధి చేత, అసూయ చేత. అందుకే సహవాసంలో ఈ శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు ఏలుబడి చేస్తే ఎప్పటికి నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, సహవాసం ఆత్మీయంగా ఎదగలేదని ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి సెల్ఫిష్ అంబిషన్స్, నా మాట గెలవాలి, నేను అనుకున్నట్టు గెలవాలి, నాకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నాకంటూ కొంతమంది టీం ఉండాలని చెప్పి పాడి చేసేవారుగా ఉన్నామా, అందరినీ ఆ ప్రభువులో కట్టేవారుగా మనం ఉన్నామా, వేరు చేసేవారుగా ఉన్నామా అని దేవుడు తన మనతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాటలను మనం అర్థం చేసుకోవాలి. అందుకే 5:5 ఇలా అంటున్నాడు. 3:3-6 కలిసి ఉన్నాయి. 3:6 ఆయన మాట్లాడుతున్న మాట ఇలా అన్నాడు. 7:7 నా బంధకములు యందు నేను సువార్త పక్షముగా వాదించటయందును దాన్ని స్థిరపరచటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. పాలువారు, పార్ట్నర్స్గా మనం ఉండాలి, పార్ట్నర్స్గా మనం ఉండాలి. 4:15 మరొక మాట, 4:15 అదే మాట మాట్లాడతాడు. పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిలోనించి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. పాలివారు, సహకారులు, పాలివారుగా ఉండాలి అన్న మాట మాట్లాడతాడు. 2:22 అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అంటున్నాడు. ఒక తండ్రి ఒక కుమారుని ఎలా ప్రేమిస్తాడు? తిమోతి నన్ను అలాగే ప్రేమించాడు. మేము దేవుని పరిచర్యలు ఎలా ఉన్నామంటే తండ్రి కొడుకుల వలె ఉన్నాము అంటున్నాడు. తండ్రి కొడుకుల వల్లే మేము ఉన్నాము అంటాడు. అదే 2:25 మరియు నా సహోదరుడును జత పనివాడు, మేము కలీగ్స్గా పనిచేసాం, బ్రదర్స్గా పనిచేసాం, అన్నదమ్ముల్లా పనిచేసాం సువార్త పనిలో అంటాడు. 4:3 సహకారులు అన్నాడు, స్నేహితులు అంటాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట, వెనుకున్నవి విడిచి. ఒకటి స్వనీతి, దేవునికి నీకు మధ్య అడ్డుగోడ. 2 స్వార్థం, నీకు నీ సహోదరుకు మధ్య అడ్డుగోడ. ఎప్పుడైతే స్వనీతిని విడిచిపెడతామో దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడైతే స్వార్థాన్ని విడిచిపెడతామో ఇతరుల సహోదరులు సహవాసము నిన్ను అంగీకరిస్తుంది. నీ ద్వారా సహవాసము లాభపడుతుంది, నష్టపోదు. వారితో మనసు కలుపుతావు, వారితో చేతులు కలుపుతావు, వారికి సహకారిగాను ఉంటావు, వారితో స్నేహితుడిగాను ఉంటావు, వారితో అన్నగా తమ్ముడుగా అక్కగా చెల్లిగాను ఉంటావు, వారికి సహకారిగాను ఉంటావని ప్రభువు మాట్లాడుతున్నాడు. కాబట్టి విడిచిపెట్టాల్సింది సెల్ఫిష్ అంబిషన్స్. మూడో మాట సమయం అయిపోయింది, ఒకటి రెండు మాటల ద్వారా ముగిస్తాను. మూడో మాట ఆ ఫిలిప్పీ పత్రిక 3:17-21 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, నేను మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని అగ్గురి పెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుని చున్నారు. వీరిని గురించి మీతో అనేక పరిహారం చెప్పి ఇప్పుడును ఏడ్చుచ్చి చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు అంటున్నాడు. భూ సంబంధమైన వాటి ఏంది మనసుంచుచున్నారు. మూడవది మనం విడిచిపెట్టవలసింది ఐహిక విచారం, ఎర్త్లీ మైండెడ్ నేచర్, భూ సంబంధమైన తలంపులు, భౌతిక సంబంధమైన ఆలోచనలు, లోకస్తుల వలె ఆలోచించటం, లోకస్తుల వలె మాట్లాడటం. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి మీదే మనసుంచుతున్నారు అంటున్నాడు. దయచేసి భూ సంబంధిగా మనం ఉన్నామా, లోక సంబంధులుగా మనం ఉన్నామా, లోకంలో ఆచారాలు తీసుకొచ్చి సహవాసంలో పెడుతున్నామా, కడుపు మీద ఎక్కువ మనసు పెడుతున్నామా, భూమి మీద ఎక్కువ మనసు పెడుతున్నామా. 20 చూడండి, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుడి నిమిత్తము కనిపెట్టుచున్నాం. పరసంబంధులుగా మనమున్నామా, పరసంబంధులుగా మనమున్నామా అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ తిమోతికి రాసిన 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవ భక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అన్ని విషయాలు ప్రయోజనకరం. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ఎక్కువగా కోరదగినది, దేనికి మనం మనసు ఇవ్వాలో ఆయన మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:11-13 నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయములను అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి గునినుటకును, సమృద్ధి కలిగినటకును, లేమిలో ఉండుటకును నేర్చుకునిచున్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తాన్ని చేస్తున్నాను. తృప్తి కలిగిన జీవితం, దేవునికి ఏది ఇస్తే అదే, ఎంత ఇస్తే అంతే చాలు అన్నట్టుగానే మనం జీవించాలి తప్ప ఇంకా కావాలని చెప్పి వెంపర్లాడేవారుగా, ప్రాకులాడేవారుగా, ఐహికమైన వాటి కొరకు ప్రాకులాడేవారుగా మనం ఉండకూడదు అంటాడు. భూ సంబంధమైన వాటి మీద మనసుంచుతున్నారు, వారి కడిపే వారి దేవుడు. వారు భూ సంబంధముగా తృప్తి లేకుండా జీవిస్తున్నారు. నేనైతే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే తృప్తి కలిగి జీవిస్తున్నాను, అలాగే మీరు ఉండాలని చెప్పి ఆ ఫిలిప్పీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నా మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి వెనుకున్నవి మరిచి ఈ మూడు మాటలు స్వనీతిని మనం పక్కన పెట్టాలి, స్వార్థం మనం పక్కన పెట్టాలి, ఐహిక విచారాలు మనం పక్కన పెట్టాలి. ఆ మూడు విడిచిపెట్టకుండా మనం ఆత్మీయంగా వెదకటం సాధ్యం కాదని ప్రభు మనల్ని ఉదయకాలం హెచ్చరిస్తూ ఉండగా మనంతరంగానే పరీక్ష చేసుకోవటం, మరి పాపంగా కనబడకుండా దాగి ఉన్న ఈ లోపాలను మనం విడిచిపెట్టడం మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. అటు కృపా ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. వాక్య ఫలింపు కొరకు ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేసిన తర్వాత మరి గత నెల వచ్చిన కానుకలు ఆ ఖర్చుల జాబితా మన సహోదరులు ఏఎస్పి మోహన్ రావు గారు మన ముందుంచుతారు. తర్వాత కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకొని ఈ దిన ఆరాధన మనం ముగించుకుంటాం. విజ్ఞాపన ప్రార్థనకు సమయం దొరకదు. వాక్య ఫలింపు కొరకు ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయండి.